జై శ్రీమన్నారాయణ. శ్రీమదే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 చిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు తమ జీవితకాలంలో యోగశాస్త్రంలోని విశేషాలు, ఉపనిషత్తుల్లోని అంతరార్థాలు కలిసి ప్రశ్నోత్తర రూపకంగా భగవద్గీతకి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు. దాన్ని శ్రీకృష్ణార్జున సంవాదం అనే గ్రంథరూపకంగా ప్రచురించారు. దాన్ని ప్రతిరోజు మనం యథావకాశం యథాశక్తిగా శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు 175 ప్రశ్నలు, దానికి సమాధానాలు పూర్తయ్యాయి. ఈవేళ 176వ భాగం ప్రారంభం. ప్రశ్న ప్రారంభం. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున 175వ ప్రశ్నగా స్వజనం స్వజనం అని అంటూ అర్జునుడు ఒక రకమైనటువంటి అజ్ఞానాన్ని ప్రదర్శించినాడు. దానికి ఫలితంగా తర్వాత భగవద్గీత అవతరించింది అని స్వామివారు చెప్పి ఇక ఈవేళ 176వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. అడియేన్, నిజంగా మీరు చెప్పింది యథార్థమే సుమా. ఎవరైనా మనని నువ్వు తప్పు చేశావు అని అంటే అసలు ఒప్పుకోం కదా. ఏ కారణాలు చెప్తే మనం చేసినది తప్పు కాదు అని ఎదుటివారు అనుకుంటారో అన్ని కారణాలు చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాం. యుద్ధం తాను మాన దలచి అర్జునుడు ఏవో కొన్ని కారణాలు చెప్పబోతున్నాడు కదా. అవును, నిజమే. మరి అవేమిటో నేను నీకు చెప్తాను, విను. ముందుగా భగవద్గీతలో ఇలా అంటున్నారు. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాత్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రవిశ్యద్విజ్జనార్థన. ఇది మనకి భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకం. దీని అర్థం క్లుప్తంగా చెప్పుకుందాం. మొదట, ఎవడైనా పిచ్చివాడు మన మీద రాయి వేస్తే మళ్ళీ వాడి మీద మనం రాయి విసురుతామా? విసరం కదా, తప్పుకొని వెళ్ళిపోతాం. రాయి విసరడం తప్పని తెలియనివాడు కనుక ఆ పిచ్చివాడు రాయి వేశాడు, వాడికి దోషం ఉండదు. కానీ తప్పని తెలిసిన మనం గట్టిగా మళ్ళీ తిరిగి రాయి విసిరితే ఆ దోషం రానే వస్తుందిగా మనకి అంటున్నాడు. సుమారుగా ఇదే అర్థాన్ని ఇక్కడ భలే చెప్పారు స్వామి ఈ ఆర్గ్యుమెంట్ని. నిజమే, పిచ్చివాడి రాయి తగలకుండా తప్పుకోవడమే ధర్మం కదా. అవును, దీన్నే ఎస్కేపిజం అని అంటారు. అలాంటి తత్వం ఉన్నవాళ్ళు, పలాయన తత్వాన్ని వంట పట్టించుకున్న వారికి ఈ ఆర్గ్యుమెంట్ చాలా బాగుంటుంది. రాయి విసిరినవాడు పిచ్చివాడు కదా అని భరించడమో లేదా తప్పుకొని వెళ్ళిపోవడమో అనేది మన బాధ్యతలను విస్మరించడమే అవుతుంది, తెలుసా. రాళ్ళు విసరబడడం వలన తనకే కాక లోకానికి కూడా ముప్పు కలుగుతుంది. కనుక రాళ్ళు విసరడం మానివేసేటట్లుగా చేయడమో లేదా విసరడానికి మూల కారణమైన పిచ్చితనం వదిలేటట్లు చేయడమో ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అవుతుంది. కానీ ఇలా తప్పించుకొని వెళ్ళిపోవడం కాదు కదా. అందుచేత ఇక్కడ ధర్మం విషయంలో పొరపాటు భావనలు తొంగి చూస్తూ ఉన్నాయి. అర్జునుడి ఆర్గ్యుమెంట్లో కూడా ఇదే ఉంది, తెలుసా మరి నీకు. అడియను అడియను కరెక్టే. కూడని చోటేమో బయలుదేరిన కృప, కరుణ అనే దోషాల వలన ధర్మాధర్మముల వివేకం నశిస్తోంది అనేది అర్జునుడిది తెలుస్తోంది. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ టేబుల్ దగ్గర అహింస అంటూ పేషెంట్ శస్త్రచికిత్స చేయను అని అంటే ఓ సామాజిక బాధ్యతని అవగాహన చేసుకోవడంలో ఆ డాక్టర్ గారు అక్కడ లోపం చేసినట్లే కదా. ఇంకో ఇక్కడైతే దుర్యోధనుల యొక్క పిచ్చితనం ఏమిటట? ఇది స్వామి దాసుని ప్రశ్న. లోభోపహత చేత సహా అన్నాడు అర్జునుడు వాళ్ళందరినీ. రాజ్యలోభము చేత కలుషితమైపోయిన మనస్సులు కలిగిన వారు అని అర్థం. దాన్నే లోభేన ఉపహతాని చేతాంసి ఏషాంతే లోభోపహత చేత సహా అని సంస్కృతంలో చెప్పుకోవచ్చు. బాగుంది అడియన్, కానీ ఒక్క దుర్యోధనుడే కాదు కదా యుద్ధానికి వచ్చింది, భీష్మద్రోణాదులు కూడా వచ్చారు కదా, వారికి రాజ్యలోభం లేదుగా, వారి గురించి చెప్పడం లేదా అర్జునుడు? చెప్తున్నాడు వారి గురించి కూడా, వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఇలా చెప్పినట్టే, లోభోపహత చేతాంసి ఏషాంతే లోభోపహత చేతస అని అర్థం చెప్పుకుంటే సరిపోతుంది. అంటే ఏమిటి? రాజ్యలోభం చేత దూషితుడైన వాణ్ణి అంటే దుర్యోధను ఎందు మనస్సు కలవారు, అతని ఎందు ప్రీతి కలవారు, ఇది దాని అర్థం అలా చెప్పుకోవాలి. అడియేన్, ఉపహతము అంటే కొట్టబడము కదా? అవును. దెబ్బతిన్న భవనం ఎలాగైతే నివాసయోగ్యం కాదో అలాగనే కామక్రోధ లోభములలో దేని చేత దెబ్బతిన్నా ఇక ఆ మనస్సు సరిగ్గా పనిచేయదు. మనకి ఈ విషయాలు ముందు ముందు 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేతు అని అంటారు వివరిస్తూ. అంటే కామము క్రోధం లోభం అనే ఈ మూడునో నరకానికి మూడు మార్గాలు, ఇవి నాశనానికే దారితీస్తాయి అన్నారు. అడిగాను ఇక్కడ ఇంతకీ అర్జునుడు అనే మాట ఏమిటి? ఏముంది లోభోపహత చేత సహా ఏతే అంటే లోభము చేత మనస్సు చెడిన ఈ దుర్యోధనాదులు కులక్షయ కృతం దోషం, కులము నాశనమైపోవటం వలన కలిగే దోషమును మిత్రద్రోహేచ పాతకం, మిత్రద్రోహం చేయడం వల్ల కలిగే పాపమును న పశ్యంతి యజ్ఞపి అర్థం చేసుకోలేకపోయినా. హే జనార్దన, ఓ కృష్ణ, కులక్షయ కృతం దోషం ప్రవిశ్యద్భి, కులనాశనం వలన కలిగే దోషాన్ని జరిపిన అస్మాభి మన చేత అస్మాత్ పాపాతు, ఈ బంధు వద అనే పాపం నుండి నివర్తం కథం నజ్ఞేయం, మరలుట ఎలా తిరగలదు? కథం నజ్ఞేయం, మరలుట ఎట్లు తెలియదగదు? అంటే మనం ఎందుకు యుద్ధాన్ని మానివేయకూడదు అని దాని అర్థం. అడియన్ అడియన్, యుద్ధం అంటేనే భయం కదూ, ఎన్నో నష్టాలు ఎన్నెన్నో నష్టాలు. అదే అనుకుంటారు, అర్జునుడు కూడా అదే అంటున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనా, ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్సుత. కులక్షయే సతి, వంశం నాశనమైపోతే సనాతనా కులధర్మా, ఎప్పుడూ ఉండవలసిన ఈ కులధర్మములు ప్రణశ్యంతి, సమూలంగా నాశనమైపోతాయి. ధర్మే నష్టే సతీ, కులధర్మాలు నశించిపోతే అధర్మ ఉత కులం కృత్స్నం, అధర్మము కులమంతటిని అభిభవతి ఆక్రమించుకుంటుంది. అయ్యో రామ స్వామి, భగవద్గీతలో కూడా ఈ కులాల గోలైనా స్వామి, ఈ కులాలు జాతులు వీటి వలనే కదా భ్రష్టు పట్టిపోయింది మన సమాజం అంతా. ఆహా, ఏమన్నావునైనా, కత్తిపీటతో కూరలు తరగడం చేతకాక చేయి కోసుకొని కత్తిపీట వలననే చేతులు కోసుకొని పోతున్నాయి, కనుక వాటి ఉపయోగాన్ని నిషేధించమన్నాడట ఒక ఆయన. అలా ఉండి నీ మాట, ఎవరో కొందరి దుర్మార్గం వలన కొంతమంది మీద అత్యాచారం చేయబడి ఉండవచ్చు, అంత మాత్రం చేత సిస్టమంతా తప్పంటే ఎలా? ఒక పెద్ద యంత్రంలో ఒక స్క్రూ తుప్పు పడింది, ఆ తుప్పు పడితే యంత్రాన్నే పారేస్తామా? అసలు ఎలా బయలుదేరింది ఈ కుల వ్యవస్థ, ఎప్పుడైనా ఆలోచించావా? గడియనంతగా తెలియదు. సెలవియ్యండి. ఎలా బయలుదేరిందంటారు? మనకి భగవద్గీతలోనే 4వ అధ్యాయంలో ముందు ముందు రాబోతుంది, చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగత అంటూ. వ్యక్తుల యొక్క శారీరక మానసిక స్థితులను, ఆయా స్థాయిలను అనుసరించి సమాజాన్ని స్థూలంగా 4 విభాగాలుగా గుర్తించారు. ఇది 6 రోజు జరిగిన పని. మేధాశక్తి పుష్కలంగా ఉండి పరిశోధనలలోనూ పరిశీలనలలోనూ ఆసక్తి గలవారిని ఒక వర్గం, అలాగనే పరిపాలనలో సమర్థులైన దేశాన్ని అంతర బాహ్య ప్రమాదాల నుండి కాపాడగలిగిన వారిని ఇంకో వర్గంగా, వ్యవసాయం వ్యాపారం చేసి సమాజ జీవనానికి ఆధారంగా నిలిపేవారిని మరొక వర్గం. ఎందులోనూ ప్రత్యేక నైపుణ్యం లేక ఎందులో అయినా సరే ఇమిడిపోగలిగి సహాయపడేవారిని మరొక వర్గంగాను విభజించారు. వీటినే కులాలని, వర్ణాలని, జాతులని రకరకాల పేర్లతో పిలిచారు. ఇంకా ఇంకా అందులో ఇప్పుడో సబ్ డివిజన్స్ కూడా ఏర్పరచుకున్నాం. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం వంటివి తరచుగా మనం గమనిస్తూనే ఉన్నాం. నిపుణులు తరానికి తరానికి మధ్య పెరగడం ప్రారంభమైంది, నిపుణత తగ్గిపోయింది. వారి వారి బాధ్యతలను అనుసరించి ఇక నిత్య నైమిత్తిక జీవిత విధానాలు ఏర్పడ్డాయి. వారు చేసే పనులలో మార్పులు స్థిరపడ్డాయి. ఇక అవే ధర్మాలుగా, కులధర్మాలుగా ఇప్పుడు రూపుదిద్దుకున్నాయి. అంటే అడిగేన్, వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉండాలి అని ఎవరూ శాసించలేదా? ఎవరూ శాసించరు, శాసించలేరు కూడా. అలా శాసించదు కూడా శాస్త్రం అని అంటూ స్వామివారు ఈ ప్రశ్నకి చక్కటి సమాధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 184 పూర్తయ్యి 185వ ప్రశ్నలో ఉన్నాం. దీనికి సమాధానం రేపు విందాం. అడిగే రామానుజదాస కులశేఖరాళ్ళు హైదరాబాదు.